చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయం నీ వాక్యం ధ్యానిస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, అందులోని సత్యములను మేము గ్రహించినట్లు కృప చూపించమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి బలపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఉచితమైన కృపను బట్టి అపోస్తలైన పౌలు కొరింది సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు నుంచి అపోస్తలైన పౌలు కొరింది సంఘానికి రాసిన రెండవ పత్రికను మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు నేను చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిచయ మాటలను మీకు తెలియచేస్తాను. ముందు మనకు ఈ పరిచయ మాటలు ఇంట్రడక్షన్ చక్కగా అర్థమైతే ఆ తర్వాత మనము పత్రికను ధ్యానం చేసేటప్పుడు ఇంకొంచెం స్పష్టంగా మనకు పత్రిక అర్థమవుతుంది. కొరింది సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేసేటప్పుడు కొరింది పట్టణం గురించి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. కొరింది పట్టణంలో ఏ విధంగా సంఘ స్థాపన జరిగిందో కూడా మీకు తెలియపరిచాను. బట్ అయినప్పటికీ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే మరి కొంతమంది మరిచిపోయి ఉండవచ్చు, కొంతమంది నూతనంగా కూడా జాయిన్ అయి ఉండవచ్చు, కాబట్టి ఈ విషయాన్ని కూడా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్తాను. ముందుగా కొరింది పట్టణం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, పౌలు కాలంలో కొరింది దక్షిణ గ్రీసు దేశంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన ఒక ముఖ్యమైన మరియు పురాతనమైనటువంటి నగరం. ఇది గ్రీసు దేశంలోని ఒక అత్యంత ప్రసిద్ధిగాంచిన ఒక ముఖ్యమైన నగరం మరియు ఒక పురాతనమైన నగరం. ఎఫెసు వలె కొరింది కూడా వ్యాపార మరియు సాంస్కృతిక కేంద్రము. ఎందుకు కొరింది పట్టణము కానీ ఎఫెసు పట్టణం కానీ వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయి అని అంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాటిని జంక్షన్స్ అని అంటారు. జంక్షన్ అని అంటే అర్థం ఏంటంటే రెండు ప్రాంతాలని కలుపుతూ రెండు ప్రాంతాలని విడదీసేటువంటి ఆ కేంద్రాన్ని జంక్షన్ అంటారు. ఉదాహరణకి విజయవాడ జంక్షన్. ఎందుకు విజయవాడ జంక్షన్ అన్నామంటే విజయవాడ నుంచి రెండు మూడు రోడ్లు వెళ్తాయి, ఒకటి ఏలూరు వైపు, ఇంకోటి మచిలీపట్నం వైపు, ఇంకోటి చెన్నై వైపు, కదండి. సో కాబట్టి ఇలా వివిధ ప్రాంతాల నుంచి, ఇప్పుడు హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి వెళ్ళాలంటే వాళ్ళు విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి మరలా విశాఖపట్నంకి వెళ్ళాలి. సో కాబట్టి ఇలా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు మరొక ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా కొరింది పట్టణానికి వచ్చి ఇక్కడి నుంచే వెళ్ళాలి. సో కాబట్టి కొరింది పట్టణం అనేకులకు సుపరిచితమైనటువంటి పట్టణం, వెల్ ఫేమస్. అంతమాత్రమే కాదు, అనేక మంది వ్యాపారవేత్తలు, ఆ రోజుల్లో అధికంగా వ్యాపారవేత్తలు మాత్రమే ప్రయాణం చేసేటువంటి వాళ్ళు. సో కాబట్టి అనేక మంది వ్యాపారవర్తలు ఇటు వస్తూ ఇక్కడి నుంచి మరొక ప్రాంతాలకు వెళుతూ ఇక్కడ తమ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవడం వలన ఇది చాలా ధనవంతమైనటువంటి పట్టణంగా కూడా అయింది. ఇది వ్యాపార కేంద్రానికి నిలువైన పట్టణంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ అంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేసినట్లుగా కొరింది పట్టణంలో బహుభయంకరమైనటువంటి విగ్రహారాధన ఉండేది. సో కాబట్టి ఈ విగ్రహాలకు సంబంధించిన కొన్ని సాంస్కృతికమైన కార్యక్రమాలు అక్కడ ఎప్పుడు కూడా జరుగుతూ ఉండేవి. బహుభయంకరమైన విగ్రహారాధన అక్కడ నెలకొని ఉన్నది. అంతమాత్రమే కాదు, ఈ ప్రాంతము శరీర కార్యాలకు కూడా నిలువైనటువంటి పట్టణము. ఇక్కడ బహుదేవతారాధన, బహుదేవతారాధన పాలిథీజం అని అంటారు. ఒక దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళని మోనోథీజం అని అంటారు. సో ఈ ప్రాంతంలో శరీర కార్యాలకు నిలువైన పట్టణం ఇది. ఇక్కడ బహుదేవత ఆరాధన ఉంది, వ్యభిచారం ఉంది, మరియు జోదము కూడా అత్యధికముగా ఉండటం వలన పాపము బహుభయంకరముగా వ్యాపించి విస్తరించి ఉంది ఈ కొరింది పట్టణంలో. ఆ విధంగా కొరింది దాని స్థానమును బట్టి, ప్రాముఖ్యతను బట్టి సువార్త ప్రకటించడానికి ఒక వ్యూహాత్మకమైన స్థలముగా ఉంది అని మనకు చరిత్ర తెలియచేస్తా ఉంది. ఇలాంటి కొరింది పట్టణంలో సంఘస్థాపన క్రీస్తు శకం 50వ సంవత్సరంలో పౌలు తన 2వ మిషనరీ యాత్ర చివరిలో, అనగా క్రీస్తు శకం 50వ సంవత్సరంలో కొరింది ప్రాంతమును దర్శించి 18 నెలలు 1 సంవత్సరం 6 నెలలు అక్కడే నివసించి సంఘమును స్థాపించాడు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను నేను. పౌలు కొరింది పట్టణాన్ని దర్శించక మునుపు అక్కడ బహుదేవత ఆరాధన ఉంది, అక్కడ బహుభయంకరమైనటువంటి వ్యభిచారం ఉంది, మరి జోదము కూడా అత్యధికముగా ఉండడం వలన పాపము బహుభయంకరముగా విస్తరించింది అని చెప్పన్నాను. అంతమాత్రమే కాదు, ఈ కొరింది పట్టణంలో కాకుండా మరియు ఎఫెసి పట్టణంలో కూడా, ఈ 2 పట్టణాల్లో కూడా దేవదాసి సిస్టమ్ అనేటువంటిది ఉండేది, జోగిని వ్యవస్థ. అది మనకు అందరికి తెలిసిన విషయమే. సో జోగిని వ్యవస్థ ఈ ప్రాంతంలో ఉండేది. ఆడపిల్లల్ని తీసుకుని వెళ్ళి దేవుళ్ళకి వివాహం చేస్తే ఆ దేవుళ్ళకి వివాహం చేయబడినటువంటి వాళ్ళు దేవాలయంలో కూర్చొని వాళ్ళు దేవునికి సేవ చేస్తూ ఉంటే అక్కడున్నటువంటి పూజారులు, అక్కడికి వచ్చేటువంటి ప్రజలు ప్రత్యేకముగా ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారం నిమిత్తము దూర ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా శారీరకముగా వాళ్ళతో కలుస్తూ వాళ్ళతో వ్యభిచారం చేస్తూ వాళ్ళని ఒక వ్యభిచారులుగా తయారు చేసేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. ఇది మన భారతదేశంలో కూడా ఒకప్పుడు ఉనింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి ఎంత భయంకరమైనటువంటి వ్యభిచారము అక్కడ ఉండేదో మనకు అర్థమవుతుంది. దేవదాసి సిస్టమ్ అక్కడ ఉండేటువంటిది. అంతమాత్రమే కాదు, అనేక మంది అనాథలు, ఈ విధముగా వ్యభిచారం ఉన్నటువంటి పుట్టినటువంటి బిడలు వాళ్ళు రోడ్ల మీద వదిలివేయబడినప్పుడు అనేక మంది అనాథలుగా పెద్దలు పట్టించుకోనటువంటి వారుగా వారు ఉండి రౌడీలుగా, గూండాలుగా, జూదరులుగా తయారైపోతూ ఉండేవాళ్ళు. ఇలాంటి పట్టణంలో పౌలు 1.5 సంవత్సరం, మిగిలిన ప్రాంతాల్లో అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో 1 వారము లేదా 2 వారాలు లేదా 1 నెల, అంతకు మించి ఎక్కువ కాలము పరిచర్య చేయలేదు. కానీ ప్రత్యేకంగా ఈ కొరింది ప్రాంతంలో 1 సంవత్సరం 6 నెలలు. వై? ఎందుకు? ఎందుకు అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తలుల కార్యములు 18:1-17 వరకు చూస్తే అక్కడ పౌలు ఈ కొరింది పట్టణాన్ని దర్శించి అక్కడ సువార్త ప్రకటించినట్లుగా మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో కూడా పౌలుకు బహు వ్యతిరేకత వచ్చింది. బట్ అయినప్పటికీ పౌలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళక అక్కడే ఉండి సువార్తను ప్రకటించడానికి గల కారణం ఏంటంటే ప్రభు పౌలుతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే ఒక చక్కని మాట ఉంటుంది, ఇక్కడ నాకు బహు విశేష జనమున్నది అని అంటాడు. ఈ ప్రాంతములో నాకు విశేష జనమున్నది. ఏ ప్రాంతములో? వ్యభిచారులు, జూదరులు, అనాథలు, విగ్రహారాధికులు ఉండేటువంటి ఆ ప్రాంతములో. సో దీన్ని బట్టి మనం ఒక మాటను కనెక్ట్ చేసుకోవచ్చు. అదేంటి అంటే, నేను పాపులను పిలువవచ్చి తినే కానీ నీతిమంతులను పిలువ రాలేదు. నేను పాపులను పిలువవచ్చి తినే కానీ నేను నీతిమంతులను పిలువ రాలేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళ మధ్యలో ఎవరు ఎక్కువగా ఉండి పరిచర్య చేస్తారండి? ఒకవేళ పరిచర్య చేస్తున్నా గానీ ఆ పరిచర్య చేసేటువంటి వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు, వీళ్ళు మూర్ఖులైన జనంగా అండి, వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మారడండి, వీళ్ళు ఇంతే అండి, అనవసరంగా ఇక్కడ నేను సమయాన్ని వృధా చేసుకుని ఇక్కడ కాకుండా ఇంకో దగ్గరికి వెళ్ళింటే ఎంత బాగుండో. ఇంకొంతమంది ఇక్కడ పరిచర్య చేయలేదు సార్, వీళ్ళు వినరు సార్, ఈ సంఘాన్ని వదిలిపెట్టేసి ఇంకొక సంఘానికి వెళ్తే బెస్ట్ సార్ అని అంటూ ఉంటారు. విషయం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ప్రజలు ఉంటారు. నిజమే, వాళ్ళు వినటువంటి ప్రజలే. వినేటువంటి ప్రజల కోసం కాదు కదా ప్రభు నిన్ను వెనుకుంది, విననటువంటి ప్రజల కోసమే కదా. వీళ్ళంతా తాగుబోతులండి. నిజమే, ఆ తాగుబోతుల కోసమే కదా ప్రభు నిన్ను పిలుచుకుంది. తీసినందు ప్రేమైనటువంటి దేవుళ్ళారా, జ్ఞాపకం చేసుకోండి. ఒకనొక సందర్భంలో నేను చెప్పాను కదా, నేను లా కాలేజీలో చదువుతున్నాను. ఈ లా కాలేజీలో చదవడం ద్వారా మొదటి సంవత్సరం స్టూడెంట్స్ అందరికీ నేను చాలా దూరంగా ఉన్నాను. ఎందుకు దూరంగా ఉన్నానంటే దగ్గర దగ్గరగా నా సంవత్సరం నా వయసుకి వాళ్ళ వయసుకి చాలా తేడా ఉంది. దాదాపు నాకు 42 ఉంటే వాళ్ళకి దాదాపు 22, ఇంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను బట్టి నేను వాళ్ళకి దూరంగా ఉన్నాను. కానీ తర్వాత ఆలోచన చేశాను, వీళ్ళకి మనం దూరంగా ఉంటే ఎలా, మనం దగ్గరైతేనే కదా, వీళ్ళతో పరిచయాలు పెంచుకుంటేనే కదా మనం సువార్తను ప్రకటించడానికి, దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచన చేసి 2వ సంవత్సరం అంటే 3వ సెమిస్టర్ లో వాళ్ళతో పరిచయాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. సో వాళ్ళలో ఒకటి వలె ఉండడానికి, వాళ్ళతో కలిసి ఆడడానికి నేను ప్రయత్నం చేశాను. కానీ ఒక విధంగా అది నన్ను ఒక పరిస్థితులను తీసుకుని వెళ్ళిపోయింది. ఎలాంటి పరిస్థితులకి అంటే, వాళ్ళతో కలిసి ఆడుతున్నాను, వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నాను, సరదాగా గడుపుతున్నాను, కాబట్టి వాళ్ళు నన్ను అంటే టీ తాగడానికి లేకపోతే లెట్స్ హ్యావ్ ఏ డ్రింక్ అన్నట్లుగా నన్ను బయటికి తీసుకుని వెళ్ళారు. సరే కూడా వాళ్ళతో వెళ్తే నేను వాళ్ళందరూ మందు తాగుతున్నారు. డ్రింక్ అంటే నేను మామూలుగా టీ ఒకళ్ళతో కూల్ డ్రింక్ అనుకున్నాను, కానీ వాళ్ళ దృష్టిలో డ్రింక్ అంటే మందు. వాళ్ళు నన్ను కూడా తాగమని ఒత్తిడి చేశారు. చెప్పాను, నో, నేను తాగను, బికాస్ నాకు ఐ హ్యావ్ ఏ కమిట్మెంట్ అని చెప్పన్నాను. ఆ తర్వాత సిగరెట్ తాగమని ప్రోత్సహించారు. చెప్పాను, నో, ఐ హ్యావ్ ఏ కమిట్మెంట్ విత్ మై గాడ్, ఐఎమ్ సారీ అని చెప్పన్నాను. వాళ్ళకి అర్థం కాలేదు ఈ రోజుల్లో తాగని వాళ్ళ ఎవరు. సో ఇలాంటి ఒత్తిడి జరిగినప్పుడు తర్వాత మరొకసారి మేము పిక్నిక్ వెళ్ళినప్పుడు అక్కడ ఆడపిల్లలు కూడా తాగి మందు తాగడము, సిగరెట్లు తాగడము, ఆ తర్వాత వాళ్ళు నన్ను కూడా ఒత్తిడి చేయడము, నేను వాళ్ళకు నో అని చెప్పడము, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి వాళ్ళతో సహవాసం చేసినందుకు చాలా బాధపడ్డాను నేను. వాళ్ళతో కలిసి పిక్నిక్ వెళ్ళినందుకు చాలా బాధపడ్డాను నేను. వాళ్ళతో కలిసి అక్కడ నిలబడినందుకు నేను చాలా బాధపడ్డాను నేను. ఛా, ఇంకెప్పుడు కూడా వీళ్ళతో కలవకూడదు, వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని తీర్మానం చేసుకున్నాను. కానీ ఆ ప్రభు ఆ రోజు రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు, నువ్వు వాళ్ళకి దూరంగా ఉన్నావే అనుకుందాం, మంచిదే, దట్ ఈస్ గుడ్, అయితే ఆ తాగుబోతులను ఆ తిరుగుబోతులను ఎవరు నా కోసం సంపాదిస్తారు, నువ్వు ఇంత దూరం వచ్చింది దేనికి, వాళ్ళ కోసమే కదా, నేను నీతిమంతుల కోసం రాలేదు కదా, ఎస్, పాపుల కోసమే, వీళ్ళందరూ పాపులు కాబట్టి ఇక్కడ ఒక భయంకరంగా స్త్రీలు పురుషులు కలిసి మందు తాగుతూ సిగరెట్లు తాగుతూ తాగుబోతులుగా వ్యభిచారులుగా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ కోసమే కదా ప్రభు ఇంత దూరం తీసుకొని వచ్చింది, నేను వాళ్ళకు దూరంగా ఉంటానంటే ఏంటి, నేను అంతకాడికి ఎలా ఉండను దేనికి. అప్పుడు రియలైజ్ అయ్యి మరలా వెళ్ళి వాళ్ళతో కలిశాను. 3rd semester, 4th semester అంతా కూడా వాళ్ళతోనే ఉన్నాను. అయితే నా యూనిక్నెస్ ని నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. నా మాటల్లో, నా ప్రవర్తనలో, నా చూపులో ఆ ప్రత్యేకతను కాపాడుకుంటూ వచ్చాను. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, అప్పుడు వాళ్ళ మధ్యలో 3 సంవత్సరాలు అంటే 6 semesters ఉండడానికి దేవుడు నన్ను అనుమతించాడు. ఇప్పుడు చిన్నగా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రతిస్పందన వస్తుంది, బ్రదర్ యు ఆర్ యూనిక్, అజిజీ నువ్వు యూనిక్, మన క్లాస్ అంతట్లో నువ్వు ప్రత్యేకమైనటువంటి వాడు, నువ్వు అందరిలా కాదు, మేము తాగుతాము, తిరుగుతాము, సినిమాలకు వెళ్తాము, కానీ నువ్వు అన్ని ఏం చేయవు, నువ్వు ప్రత్యేకంగా ఉంటావు, అందరితో కలుస్తావు, చక్కగా ఉంటావు, అందరి మంచిని కోరుకుంటావు, అందరినీ ప్రేమిస్తావు. ఆ యూనిక్నెస్ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి. నువ్వు పనిచేస్తున్న చోట అందరూ పాపులే ఉన్నారా, అందరూ లంచగొండులే ఉన్నారా, అందరూ చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారా, ప్రభా ఈ ప్రాంతంలో నాకు వద్దు ప్రభా, నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చే ప్రభా, అక్కడికెంత దూరంగా తీసుకెళ్లే ప్రభా అని అనడం కంటే, ప్రభా వీళ్ళ మధ్యలో నన్ను నీకు ఒక సాక్షిగా నిలవబెట్టుకో ప్రభా, వీళ్ళ మధ్యలో నేను నిన్ను ప్రదర్శించేవానిగా ఉండునట్లు నాకు సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేస్తే అద్భుతంగా ఉంటుందేమో. చిన్న సలహా, కాబట్టి క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, కొరింది పట్టణంలో ఇంత పాపం భయంకరంగా విస్తరించినప్పుడు పౌలు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఇక్కడ నాకు బహు విశేషమైన జనం ఉన్నది కాబట్టి యు బీ హియర్. 1.5 సంవత్సరాలు పౌలు అక్కడే ఉండి అక్కడ పరిచర్యను కొనసాగించినట్లుగా అపొస్తలుల కార్యములు 18:1-17 చదివితే మనకు అర్థమవుతుంది. ప్రత్యేకంగా 18:10 ఉంటుంది, ఇక్కడ ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని ప్రభు దర్శనం ద్వారా చెప్పడం నిజంగా అది చాలా విశేషం, గొప్ప సంగతి, గొప్ప సంగతి. సో క్రీస్తునందు ప్రేమించిన దేవుడిలారా, వాస్తవానికి పౌలు కొరింథీయులకు తన 2వ పత్రికను ఉత్తర గ్రీసు దేశానికి చెందిన మాసిదోనియా నుండి రాశాడు. మొదటి పత్రికను రాసిన 1-2 సంవత్సరాల తర్వాత, అనగా దాదాపు క్రీశకం 56లో దీన్ని వ్రాశాడు. కొరింథీయులకు మొదటి పత్రిక వ్రాసిన కొంతకాలం తర్వాత కొరింథీ సంఘ పరిస్థితి చాలా పాడైపోయిందని పౌలు విన్నాడు. కాబట్టి ఆ సమయంలో పౌలు ఎఫ్ఎస్సీలో ఉన్న పౌలు తీవ్రమైన మరొక పత్రిక వ్రాసి దాన్ని తోటి పనివాడైన తీతుతో కొరింథీయులకు పంపాడు, కొరింథీ సంఘానికి పంపించాడు. అయితే ఈ 2వ పత్రిక ప్రస్తుతానికి మన దగ్గర లేదండి, దాని ప్రతులు కూడా మనకు దొరకలేదు. సో తీతు కొరింథీ సంఘానికి ఆ 2వ పత్రిక తీసుకుని వెళ్ళాడు. పౌలు తిరిగి వచ్చే సమయానికి, పౌలు మా ఎఫ్ఎస్సికి వచ్చే సమయానికి మరలా తీతు కనపడలేదు. తీతు కనిపించకపోయే సమయానికి పౌలుకి చాలా వేదన ఎక్కువైపోయింది, దిగులు చెందాడు. ఈ విషయాలు మనం కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12:14 వరకు మనం చదవచ్చు. నేను తర్వాత మనం ధ్యానం చేసేటప్పుడు కూడా విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సో తీతు కనిపించినందువలన పౌలుకి చాలా దిగులైపోయింది. సో కాబట్టి పౌలుని కనుగొనడానికి తిరిగి మరలా మాసిదోనియా ప్రయాణమై పౌలు వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పౌలు అక్కడ చివరకు తీతును కనుగొన్నాడు. అంత మాత్రమే కాదు, కొరింథీయులు తమ తప్పులు గ్రహించి వారి పాపములకు పశ్చాత్తాప పడినారని తీతు ద్వారా తెలుసుకున్నాడు. ఈ శుభవార్త విన్న తర్వాత పౌలు కొరింథీయులకు తన 3వ పత్రిక రాశాడు. దాన్ని మనం 2వ కొరింథీయులుగా ఇప్పుడు మనకు తెలిసినదే ఆ పత్రిక. ఈ 2వ పత్రిక ఏదైతే మనం అంటున్నామో ఇది పౌలు రాసినటువంటి వాస్తవానికి 3వ పత్రిక. అయితే 2వ పత్రిక ప్రతులు కూడా మనకు దొరకలేదు కాబట్టి దీన్నే మనం 2వ కొరింథీయులుగా బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. కాబట్టి క్రీస్తునందు ప్రేమించిన దేవుడిలారా, జ్ఞాపకం చేసుకోండి. 2 ప్రధానమైన కారణాలు మనం చూస్తున్నాం. 1, పౌలు పత్రిక ద్వారా వాళ్ళు కొంచెం నొచ్చుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, కాబట్టి ఆ ఆనందంతో పౌలు పత్రిక రాస్తూ ఉన్నాడు. 2వ విషయాన్ని కూడా మనం జాగ్రత్త గమనిస్తే అక్కడ పౌలుకి ఒక వ్యతిరేకమైనటువంటి బ్యాచ్ ఒకటి లేచింది. వాళ్ళు బహుశా పరిసయ్యులు అయిండవచ్చు, యూదులే. వారు పౌలు యొక్క అపోస్తలత్వమును తృణీకరిస్తూ తమను తాము అపోస్తలులుగా చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఖండించటానికి, అలాని పౌలు తన అపోస్తలత్వాన్ని రుజువు చేసుకున్నాడు, కానీ వాస్తవానికి తను తను రుజువు చేసుకోవాలనేటువంటిది కాదు పౌలు యొక్క ఉద్దేశం. కానీ అపోస్తలుడుగా తాను చేసినటువంటి బోధను, తాను చెప్పినటువంటి సువార్తను వారికి నిరూపించటానికి పౌలు తన అపోస్తలత్వాన్ని కూడా ప్రత్యేకంగా ఈ 2వ పత్రికలో చివరి భాగంలో అతడు తెలియచేసినట్లుగా మనకు అర్థమవుతుంది. సో క్రీస్తునందు ప్రేమించినటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించినట్లయితే ఈ పత్రిక గురించి నేను ముందు మీకు కొంచెం సారాంశం అందిస్తున్నాను. ఇది మనకు ఎంత చక్కగా అర్థమైతే ఆ తరువాత మనం ధ్యానం చేసేటప్పుడు పౌలు కొరింథీ పత్రికను 2వ పత్రికను వారికి ఎందుకు రాశాడు అనేటువంటిది మనకి ఇంకొంచెం స్పష్టంగా అర్థమవడానికి అవకాశం ఉంది. సో క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, పౌలు వ్రాసిన ఏ ఇతర పత్రిక కొరింథీ 2వ పత్రిక అంత వ్యక్తిగతమైనది గాను సన్నిహితమైనది గాను లేదు. చాలా మంది బైబిల్ పండితులు అదే అంటారు, వ్యక్తిగతంగా అంటే పర్సనల్ గా సంఘానికి రాస్తూ పర్సనల్ గా అనేకమైన విషయాలు తన గురించి కూడా పౌలు తెలియపరుచుకున్నాడు. మొన్న కూడా మేము ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయినప్పుడు అక్కడ ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు, ఆ సేవకుల జీవితము విశ్వాసులు ఎదుట ఎలా ఉండాలంటే తెరిచిన పుస్తకము వలె ఉండాలట. పౌలు కూడా కొరింది సంఘానికి 2వ పత్రిక రాసేటప్పుడు తన జీవితాన్ని వాళ్ళ ఎదుట తెరిచిన పుస్తకము వలె ఉంచాడు. ఇది ప్రతి నాయకుడు నేర్చుకోవాల్సిన విషయం. ప్రతి నాయకుడు కూడా తన్ను వెంబడిస్తున్నటువంటి గుంపు ఎదుట, లేకపోతే ప్రతి కాపరి కూడా తన్ను వెంబడిస్తున్నటువంటి సంఘం ఎదుట ఎలా ఉండాలంటే తెరచిన పుస్తకము వలె ఉండాలంట. నో సీక్రెట్స్, రహస్యాలు ఏముండకూడదు. ఇంటిలో ఒక జీవితం, పనిచేసే చోట మరొక జీవితం, పరిచర్య చేసే చోట మరొక జీవితం ఉండకూడదు. ఎక్కడైనా కూడా మనము ఒకే విధముగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కష్టమే, కష్టమే. చెప్పడం చాలా సులభమే, చెప్పడం కూడా చాలా సులభమే, కానీ ఆ విధంగా జీవించడం చాలా కష్టం. అయితే ప్రభు కృప చూపిస్తే అది మనకు సహాయం అవుతుంది. ఈ విషయాన్ని నేను కుటుంబంలో ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు విన్నాను ప్రసంగాల్లో, పాస్టర్ గారు స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తా ఉంటే పాస్టమ్మ గారు దాన్ని సీరియస్ గా తీసుకోరంట. నీ సంగతి నాకు తెలుసులే ఇంట్లో అని అనుకుంటుందంట. పాస్టర్ గారు స్టేజ్ మీద నిలబడి కోపం గురించి మాట్లాడుతుంటే, క్షమాపణ గురించి మాట్లాడుతుంటే కింద భార్య కూర్చొని నీ సంగతి నాకు తెలుసులే అంటుందంట. ఇంటికి వచ్చిన తర్వాత తన్ని తిరిగి ప్రశ్నిస్తుందంట. నేను విన్నాను చిన్నప్పుడు. సో కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంఘం ఎదుట కాదు, ముందు మన భార్య ఎదుట మనం తెరచిన పుస్తకంగా ఉండాలి. షీ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. తన ముందు మనం ధైర్యంగా నిలబడి ప్రసంగం చేయగలగాలి అని చెప్పి తీర్మానం చేసుకున్నాను. దేవుని కృపను బట్టి దాన్ని నేను జయించగలిగాను. అఫ్కోర్స్ జయించగలిగాను అనడం రైట్ కాదు, జయిస్తూ ఉన్నాను, ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అందుకోసమే ఈరోజు నేను నా భార్య ఎదుట నిలువబడి ధైర్యముగా భార్యాభర్తల సంబంధం గురించి, వాళ్ళిద్దరి మధ్యలో ఉండవలసిన ప్రేమ గురించి, ఐక్యత గురించి, క్షమాపణ గురించి నేను ధైర్యంగా మాట్లాడగలను. నా ప్రసంగాన్ని నేను ఎప్పుడైనా టాపిక్స్ గురించి మాట్లాడినప్పుడు నా భార్య నన్ను పాయింట్అవుట్ చేయకూడదు. ఓ, నువ్వు అందరికి భలే చెప్తావు, నువ్వు మాత్రం ఇంట్లో పాటించవు అనేది రాకూడదు. సో మన జీవితాలు తెరచిన పుస్తకంగా ఉండాలి. నాయకులు అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లీడర్స్ అనే కాదండి. నువ్వు కుటుంబంలో నాయకుడివి. కుటుంబంలో నీ భార్య, నీ బిడ్డలు ఎదుట నువ్వే నాయకుడివి. యు ఆర్ ద లీడర్. తల్లి, నువ్వు నీ కుమార్తెలకు లీడర్. నువ్వు నీ కుమారులకు నువ్వు లీడర్వి. నువ్వు సో వారి ఎదుట నువ్వు తెరచిన పుస్తకము వలె ఉండాలి. సో పౌలు ఒక నాయకుడిగా ప్రత్యేకంగా కొరింది సంఘం ఎదుట ఒక తెరచిన పుస్తకం వలె తను తాను ఓపెన్ గా చూపించుకుంటూ అనేకమైన విషయాలు వ్యక్తిగతంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పత్రికలో కొరింథీయుల ప్రేమ తన విషయంలో చంచలత్వము కలిగి ఉన్నప్పటికీ కూడా పౌలు మాత్రం వారి ఎడల స్థిరముగా తన ప్రేమను, తన హృదయమును విప్పి మరీ తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు చంచలత్వము అనే పదాన్ని ఉపయోగించడం జరిగిందంటే, చెప్పాను కదా, దేర్ ఆర్ 2 టైప్ ఆఫ్ గ్రూప్ పీపుల్. ఒకళ్ళేమో ఓకే పౌలు చెప్పింది యాక్సెప్ట్ చేస్తున్నారు, మరి కొంతమంది ఏమో పౌలు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు సంఘంలో నటిస్తూ బయటకెళ్లి వేరే వాళ్ళతో వేరే వేరే విషయాలు మాట్లాడుతూ సంఘంలో గలిబిలు పుట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బహుశా వీళ్ళు, ఇందాక నేను మీకు తెలియచేసినట్లుగా కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే వీళ్ళు హెలనీయులు. హెలనిస్ అంటే గ్రీకు యూదులే కానీ గ్రీకు భాష చేత, గ్రీకు సంస్కృతి చేత ప్రభావితము చెందినటువంటి వారు. బహుశా వీరు వాళ్ళు అయ్యుండొచ్చేమో. సో వీళ్ళు ప్రతి సంఘములో ఉంటారండి, ప్రతి గ్రూప్ లో ఉంటారండి, ప్రతి కుటుంబంలో కూడా ఉంటారండి. అదే కుటుంబంలో ఉంటారు, ఆ కుటుంబం గురించి బయట చెడ్డగా ప్రకటన చేస్తూ ఉంటారు. అదే సంస్థలో ఉంటారు, బయటికి వెళ్ళి అదే సంస్థ గురించి ఏదైనా ఉంటే ఇక్కడ ఓపెన్ గా మాట్లాడరు, బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు వాస్తవానికి కుటుంబానికి గాని సంఘానికి గాని ఒక ఆర్గనైజేషన్ కి గాని వీళ్ళ వలన మేలు కంటే ప్రమాదమే ఎక్కువ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు, మనం వాళ్ళని తప్పించుకోలేం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళ బట్టి పౌలు తన అపోస్తలత్వం యొక్క సందేశం యొక్క విశ్వసనీయతను నిరూపించుకోవడానికి ఈ పత్రిక రాస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, పౌలు తన అపోస్తలత్వమును నిరూపించుకోవడానికి కాదు, కానీ తన అపోస్తలత్వం యొక్క సందేశం యొక్క విశ్వసనీయతను, తాను వారికి అందించినటువంటి సందేశము అది ఎంత విశ్వసనీయతో అది నిరూపించుకోవడానికి తాను తన పలు అపోస్తలత్వం గురించి మాట్లాడవలసి వచ్చింది. కానీ తను తాను హెచ్చించుకోవడానికి కాదు, తను తాను గొప్ప చేసుకోవడానికి అంతకంటే కాదు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇలా కొన్ని ప్రధానమైనటువంటి కారణాలను మనం చూస్తున్నాం పౌలు కొరింథీయులకి ఈ పత్రిక రాయడానికి. ఒక మనము ఈ గ్రంథ విభజనకి వచ్చినట్లయితే, ఈ గ్రంథ విభజనని మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. 12 అధ్యాయాలని మనం 4 భాగాలుగా విభాగించుకుంటే మనకి ఇంకొంచెం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 12 అధ్యాయాలని 4 విభాగించే మనకి కొంచెం అర్థమవుతుంది. మొదటి భాగం 1:1 నుంచి 2:11 వచనం వరకు. ఎవరికైనా రాసుకునే అలవాటు ఉంటే మంచిది, ఎందుకంటే ఇది బైబుల్ స్టడీ కాబట్టి. మనం పత్రికలను లేక ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి, ఒకవేళ నేను కొంచెం వేగంగా వెళ్ళినప్పటికీ మరలా మీకు రికార్డింగ్స్ పెడతారు కాబట్టి రాసుకుంటే ఉపయోగపడుతుంది, మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క రాస్తూ ఇంకో పక్క బైబిల్ గ్రంథం చూస్తూ ఇంకో పక్క వింటూ ఉంటే అవి మన మనసులో ఎక్కువగా నాటుకుపోవడానికి ఉపయోగపడతాయి. ఇది నా చిన్న సలహా మాత్రమే. సో క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, 1:1 నుంచి 2:11 వరకు మొదటి భాగం. ఈ భాగంలో పౌలు ఇటీవల పరీక్షలు మరియు ప్రయాణాలు, అంటే పౌలు ఇటీవల ఎదుర్కొన్నటువంటి పరీక్షల్ని, అతడు చేసినటువంటి ప్రయాణాలని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. 2 మనం గమనించినట్లయితే 2:12 నుంచి 7:16 వరకు, 2:12 నుంచి 7:16 వరకు ఈ భాగంలో క్రైస్తవ పరిచర్య స్వభావము ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. క్రైస్తవ పరిచర్య స్వభావము 2:12 నుంచి 7:16 వరకు. తర్వాత 3 8:1 నుంచి 9:15 వరకు, 8:1 నుంచి 9:15 వరకు ఈ భాగంలో పౌలు బీదల కొరకైన చందా విషయం గురించి మాట్లాడుతున్నాడు. బీదల కొరకైన చందా అని రాసుకోవచ్చు. బీదల కొరకైనటువంటి చందా గురించి, దాతృత్వం గురించి, ఓకేనా, క్రైస్తవ ఔదార్యం గురించి పౌలు ఈ భాగంలో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 4 10:1 నుంచి 13:14 వరకు, 13 అధ్యాయాలు ఉన్నాయి. ఓకేనా. సో ఈ భాగంలో పౌలు ఒక అపోస్తలుడుగా పౌలు అధికారము గూర్చి వివరిస్తున్నాడు. ఒక అపోస్తలుడుగా పౌలు యొక్క అధికారము గూర్చి వివరిస్తూ ఉన్నాడు. సో ఈ రీతిగా 13 మనం 4 విభాగించుకున్నాము. 1:1-2:11 వరకు పౌలు ఇటీవల ఎదుర్కొన్న పరీక్షలు మరియు అతడు చేసిన ప్రయాణాలు. 2 12:12 నుంచి 7:16 వరకు ఇక్కడ క్రైస్తవ పరిచర్య యొక్క స్వభావం గురించి మనం చూస్తున్నాం. మూడవదిగా 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ అధ్యాయం 15వ వచనం వరకు ఇక్కడ బీదల కొరకైనటువంటి చందాన గురించి వివరిస్తూ ఉన్నాడు. తర్వాత 4వ భాగంలో 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ అధ్యాయం 14వ వచనం వరకు ఒక అపొస్తలుడుగా తన యొక్క పౌలు యొక్క అధికారాన్ని ఆయన అక్కడ వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది గ్రంథ విభజన. సో ఈ గ్రంథ విభజనని మనం ముందు పెట్టుకొని ప్రతిరోజు మనం ధ్యానంలో ముందుకు కొనసాగిపోదాం. ఈరోజు నేను జస్ట్ మీకు పరిచయాన్ని మాత్రమే నేను ముందుకు తీసుకొని వస్తా ఉన్నాను. తీసినందుకు దేవుడారా, ఇప్పుడు పౌలు ఇటీవల ఎదుర్కొన్న పరీక్షలు మరియు ప్రయాణాలు 1వ అధ్యాయం 1 నుంచి 2 నుంచి 11 వచనాల వరకు చెప్పన్నాను. ఇప్పుడు ఈ భాగాన్ని కూడా 3 భాగాలుగా మనం విభాగించుకుందాం. అప్పుడు ఇంకొంచెం మనం చక్కగా విడమరిచి ధ్యానం చేయడానికి వీలవుతుంది. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 11వ వచనం వరకు ఉన్నటువంటి మొదటి భాగాన్ని 3 భాగాలుగా విభాగించుకుందాం. అప్పుడు ఇంకొంచెం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మొదటి భాగం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనాల వరకు 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఇక్కడ పౌలు శోధనలు మరియు ఆదరణ రెండవది 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 2వ అధ్యాయం 4వ వచనం వరకు 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 2వ అధ్యాయం 4వ వచనం వరకు ఈ భాగంలో పౌలు ప్రయాణ యోచనలో మార్పు తర్వాత 3వ భాగం 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు ఈ భాగంలో పూర్వపు అపరాధిని గురించిన సలహా. సో క్రీస్తునందు ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు ఈ పాయింట్స్ ని మనం ముందు పెట్టుకొని ఇప్పుడు మనం కొరింది పత్రిక 2వ అధ్యాయం మనకు వెళ్తే మనం ధ్యానం చేయడానికి ఇంకొంచెం స్పష్టంగా ఉంటుంది, మనకి అర్థమవడానికి వీలవుతుంది. ఇప్పుడు బైబిల్స్ గ్రంథాలను ఓపెన్ చేద్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అకయాయందంతటను పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ప్రాముఖ్యంగా ఈ మొదటి 2 వచనాల్లో తను తాను పరిచయం చేసుకున్నటువంటి విధానము ఈవెన్ ఇతర పత్రికలను బట్టి కూడా మనకు అర్థమవుతుంది. నూతన నిబంధన గ్రంథంలో పౌలు మొత్తం 13 అధ్యాయాలు రాశాడు, క్షమించండి 13 పత్రికలు రాశాడు. అందులో కొన్ని సంఘానికి, కొన్ని వ్యక్తిగతమైనవి ఉన్నాయి. కొన్ని చెరసాల నుంచి రాశాడు, కొన్ని చెరసాల వెలుపల నుంచి కూడా పౌలు రాయడం జరిగింది. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక్కటే. బహుశా పౌలు రాశాడా, లేకపోతే అపొల్లో రాశాడా, లేకపోతే బర్నబా రాశాడా అనేటువంటిది ఖచ్చితత్వం లేదు. అయితే ఎక్కువ మంది వేదల పండితులు మాత్రం బహుశా అది అపొస్తలుడైన పౌలే రాసి ఉండవచ్చు అనేటువంటి సందేహం మాత్రమే, కానీ ఖచ్చితత్వం అయితే కాదు. అందుకోసమే పౌలు ఎన్ని పత్రికలు రాశాడంటే సహజంగా 13+1 అని అంటుంటారు. 13 కన్ఫర్మేషన్ ప్లస్ వన్ అనేటువంటిది మేబీ హెబ్రీయులకు రాసిన పత్రిక అయి ఉండవచ్చు అనేటువంటిది అభిప్రాయం. సో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుళ్ళారా, పౌలు స్టార్టింగే ఒక పదాన్ని ఉపయోగించాడు. అదేంటంటే దేవుని చిత్తం వలన యేసు యొక్క అపోస్తలుడైన పౌలు, అంటే తన యొక్క అపోస్తలత్వాన్ని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను అపోస్తలుడను అని చెప్పుకుంటున్నాడు. కారణం ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ కూడా కేవలం పేతురు మాత్రమే అపోస్తలుడు, యాకోబు మాత్రమే అపోస్తలుడు, వాళ్ళు మాత్రమే ప్రభువుని నేరుగా చూచారు అని అనుకుంటున్నారు. అలాంటి వారికి వివరణ ఇవ్వడానికి పౌలు నేను కూడా ప్రభువుని చూచినటువంటి వాడిని, నేను కూడా అపోస్తలుడనే, అయితే ప్రత్యేకముగా అన్యులైనటువంటి మీ కొరకు నేను అపోస్తలుగా ఎన్నుకొనబడ్డానని పౌలు అనేకమైన సందర్భాల్లో వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. ఇక్కడ తన అపోస్తలత్వాన్ని పౌలు రుజువు చేసుకోవడానికి గల కారణం ఇందాక చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. తను తాను హైలైట్ చేసుకోవాలనేది ఉద్దేశం కాదు, తాను తాను చేస్తున్నటువంటి బోధ యొక్క అధికారమును వారికి తెలియపరచటానికి మాత్రమే పౌలు తన అపోస్తలత్వాన్ని. అట్ ద సేమ్ టైం పౌలు మరొకటి కూడా మర్చిపోలేదు. ఏం మర్చిపోలేదంటే దేవుని చిత్తం వలన, ఎస్ ఐఎమ్ అన్ అపోస్టల్ బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది ఎంత గొప్ప విషయం అండి, అది ఎంత గొప్ప విషయం. ఈరోజు చాలా సందర్భాల్లో మనం దాన్ని మర్చిపోతా ఉన్నాం. ఎలా మర్చిపోతున్నాం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సహజంగా మా సంఘ కాపర్లే అండి, మా సంఘ కాపర్లు ఒక పదాన్ని ఉపయోగిస్తారు, ఎంత కష్టపడి కట్టాను తెలుసా ఈ సంఘాన్ని అని అంటుంటారు. ఎంత కష్టపడ్డామండి దీనికోసం, ఎంత ప్రయాసపడ్డాం, ఎంత చెమటోడ్చాం, ఎన్ని దగ్గరకు తిరిగాం, ఎంత ప్రయాసపడ్డాం అని అంటుంటారు. కానీ వాస్తవాన్ని సంఘాన్ని కట్టింది ఎవరు? ప్రభు కట్టాడు. ఆ సంఘం కట్టడానికి ప్రభు ఏం చేశాడు? రక్తాన్ని చిందించాడు. సరే నువ్వు మాట్లాడుతున్న కన్స్ట్రక్షన్ గురించి అనుకుందాం. ఈవెన్ ఆ కన్స్ట్రక్షన్కి అయినా సరే నువ్వు కష్టపడి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తీసుకొని వచ్చి నువ్వు కట్టావా? లేదు కదా. 10 మంది కానుకలు ఇస్తేనే కదా. ఆ 10 మంది ఎందుకు ఇచ్చారు? నీ గొప్పతనాన్ని బట్టా? నీ సమర్పణని బట్టా? నీ వాక్యాన్ని బట్టా? కాదు, ప్రభు వాళ్ళకి ఆ మనసు పుట్టిస్తేనే, ప్రభు వాళ్ళకి ఆ మనసు పుట్టిస్తేనే. ప్రభు మనసు పుట్టించకపోతే ఎవరిస్తారండి? ఎందుకు ఇస్తారు? ఏమవసరం? నేను అస్సాంకి వచ్చేటప్పుడు నీకెందుకన్నా, మేము ఉన్నాం పో, మేము చూసుకుంటాం పో అన్న వాళ్ళందరూ అడ్రస్ లేరు. మొదటి ఒక 6 నెలలు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు, సపోర్ట్ అందిస్తూ ఉన్నారు, తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరూ ఆగిపోయారు. నాకు అర్థం కాలేదు, ఇదేంటి ప్రభా ఇంత అన్యాయం అనుకున్నాను నేను. అప్పుడు దేవుడు ఇంకొక పాఠం నేర్పించాడు, నెవర్ ఎవర్ డిపెండ్ అపాన్ ఎనీవన్. ఎందుకంటే నేను ప్రతి నెలవంగా ఏం చేస్తున్నాను తెలుసా, వాళ్ళు ఎప్పుడు కానుక పంపిస్తారని ఎదురు చూస్తా ఉన్నాను నేను. అరే వీళ్ళు మనకు మాట ఇచ్చారు కదా, కానుక పంపిస్తా అన్నారే, ఇంకా పంపించలేదే అని ఎదురు చూస్తా ఉన్నాను. యాక్చువల్గా నేను ఎవరి కొరకు ఎదురు చూడాలి? ప్రభు కొరకు ఎదురు చూడాలి. కానీ నేను మనుషుల కొరకు, నాకు మాట ఇచ్చిన వాళ్ళ కొరకు ఎదురు చూస్తా ఉన్నాను. అందుకోసమే దాన్ని దేవుడు అక్కడ బ్లాక్ చేశాడు. మొదట దిగులు పడినప్పటికీ తర్వాత అర్థమైంది అది నా మేలు కోసమే. ఆ తర్వాత దేవుడు ఇక్కడ పనిచేయడానికి అనుమతించాడు. వై షుడ్ యూ డిపెండ్ అపాన్ అదర్స్? లెట్ అస్ డూ హార్డ్ వర్క్. మనకై మనం ఓన్గా మనం రేస్ చేసుకోవాలి అని అనుకున్నాము. ఆ తర్వాత మేము చిన్న చిన్నగా అక్కడ ఇక్కడ పంట పొలాలు వేసుకొని ఆ పనులు చేసుకుంటా ఉన్నాం. నిన్న బెండకాయ పంట వేస్తున్నాం కదా, దాదాపు 1 ఎకరా మొత్తం కొయ్యాలి, నడువులు నొప్పులు వచ్చేస్తున్నాయి, మొత్తం కోస్తా ఉన్నాను. కోస్తా ఉన్నప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది, ఏంటి ప్రభువా ఆంధ్రప్రదేశ్లో ఉంటేనేమో ఎక్కడికైనా మీటింగ్ల కంటే వాళ్ళే కారులో వస్తున్నారు, కారులో తీసుకెళ్తున్నారు, ఏసీ రూమ్లు ఇస్తున్నారు, అక్కడేమో పరిస్థితి తట్టుంది, ఇక్కడేమో బెండకాయలు కోసుకుంటున్నాం, పొలం జిమ్ముకుంటున్నాం, ఆ పొలం దున్నుకుంటున్నాం, మట్టి తీసుకుంటా ఉన్నాం, ఇదేంటి ప్రభువా ఎందుకు ప్రభువా నన్ను ఎడగ తీసుకొచ్చావు అని అనుకుంటున్నప్పుడు ప్రభు నాతో ఒక మాట మాట్లాడాడు, నువ్వు వీళ్ళ మధ్యలో పరిచర్య చేయడానికి మునుపు వీళ్ళ జీవిత విధానము, వీళ్ళ పరిస్థితులకు కూడా నువ్వు కూడా అలవాటు పడాలి. ఇక్కడ సేవకులు ఎంత కష్టపడుతున్నారో నువ్వు లిటరల్ గా నీకు అర్థమవ్వాలి. వాళ్ళు ఇలా కూలి పని చేసుకుని అక్కడ సేవ చేస్తున్నారు. సో కాబట్టి నువ్వు కూడా కూలి పని చేసుకుంటూ మట్టి పని చేసుకుంటూ ఆ తర్వాత నువ్వు పరిచర్య చేస్తే అప్పుడు ఇక్కడ ప్రజలే కష్టాలు, వీళ్ళ బాధలు ఏంటి, వీళ్ళ పరిస్థితులు ఏంటి, అవి నీకు అర్థమవుతాయి. అప్పుడు నేను కూర్చొని మెడిటేట్ చేయడం ప్రారంభించాను. ఈ పంట వేయడం ద్వారా నేను ఏం నేర్చుకున్నానని చాలా విషయాలు దేవుడు నాకు బయలుపరిచాడు. వావ్, ఇందుకోసం దేవుడు దీన్ని అనుమతించింది. క్రీస్తు నందు ప్రభువు దేవుడారా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే అలా ఎవరైతే ఆగిపోయారో, ఆపేశారో, దాన్ని బట్టి ఇప్పుడు నేను ప్రభు మీద, మనుషుల మీద ఆధారపడడం ఆపేసి ఇప్పుడు దేవుడి మీద ఆధారపడ్డాం కదా. సో ఇప్పుడు నేనేం చెప్పగలుగుతానంటే, నేను ఇక్కడ పోషించబడగలుగుతున్నానంటే, ఇక్కడ నేను పరిచర్య చేయగలుగుతున్నానంటే, పలాని ఆర్గనైజేషన్ కాదు, పలాని సంఘం కాదు, పలాని సంస్థ కాదు, కానీ ఎవరు? ప్రభువు. ప్రభు యొక్క కృపను బట్టి ఒకళ్ళు 10 రూపాయలు పంపించినా 100 రూపాయలు పంపించినా ప్రభు వాళ్ళకు మనసు పుడితేనే పుట్టిస్తేనే కానీ నేను అచ్చన్నది ఒకరికి వెళ్ళి ఓ బల చేసేస్తున్నాడు సూపర్ చేసేస్తున్నాడు అని అని కాదు. ఈవెన్ అజయనని చూసి ఇచ్చినా కానీ అది మీకు కూడా ఆశీర్వాదం కాదు. మీరు ఒకవేళ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్న పరిచర్య, ఇక్కడ జరుగుతున్న పరిచర్య, ఇక్కడ ఉన్నటువంటి అవసరత, ఇక్కడ ఉన్నటువంటి నశించిపోతున్న ఆత్మల వైపు చూసి ఇవ్వాలంటే అజయన వైపు చూసి ఇస్తే మీకేమి ఆశీర్వాదం ఉండదు. మీరు ఇచ్చింది బూడిదలు పోసిన పన్నీరే, అంతే, చిల్లి సంచులో వేసినట్లే. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుళ్ళారా, ప్రతి సేవకుడు ప్రతి నాయకుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని చిత్తము వలన దేవుని కృప వలన అనేటువంటి విషయాలు, ఆ పదాలు ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. ఆ పదాలు ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. సో దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతీయును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అకే అందున పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. సో దీన్ని బట్టి మనకు మరొక విషయం అర్థమవుతుంది, పౌలి పత్రిక రాసే సమయానికి తిమోతీ కూడా పక్కనున్నాడు అని అర్థమవుతుంది. తర్వాత కొరింథీలోనున్నటువంటి సంఘమునకు అనంటూ దేవుని సంఘమునకు అంటూ అకయా ఎందంతటనున్న పరిశుద్ధులందరికీ అని అంటున్నాడు. అంటే కొరింథీ పట్టణము ఏం చేసింది, పౌలు కొరింథీ పట్టణంలో సువార్త ప్రకటించిన తర్వాత ఈ సువార్త అక్కడి నుంచి పక్కనటువంటి అకయా పట్టణాలన్నిటి కూడా విస్తరించింది. సో పౌలి పత్రిక కొరింథీ సంఘానికి మాత్రమే కాదు రాస్తుంది, అకయా పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు కూడా, అకయా ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులకు కూడా రాస్తున్నాడు. అంటే కేవలము ఇప్పుడు ఈ పత్రికను వాళ్ళు చదువుకొని దాన్ని మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవడం కాదు, వీళ్ళు చదువుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలన్నిటికీ కూడా అందించి వాళ్ళందరూ కూడా చదువుకొని వాళ్ళందరూ కూడా వాక్యాన్ని బట్టి మేళ్లు పొంది దీవెనలు పొందుకోవాలి, అది ఉద్దేశం. అట్ ద సేమ్ టైం దేవుని సంఘమును, కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘమును, దానికి మరొక టైటిల్ని ఉపయోగించాడు పౌలు. అదేంటది, పరిశుద్ధులందరికీ. అంటే దేవుని సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరని పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు, పరిశుద్ధులు. వాస్తవానికి మనం పరిశుద్ధులము కాదు, కానీ పరిశుద్ధ పరచబడినటువంటి వారం. ఈ లోకంలో మనము పాపులముగా, ఈ లోకంలో మన ఇష్టానుసారముగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు మనల్ని బయటికి పిలిచి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి శుభ్రపరిచి మనల్ని సంఘంలో ఆయన ఒక సభ్యులుగా ఆయన ఉంచుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి, మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, ఒకప్పుడు మనం పాపములో ఉన్నాము, ఒకప్పుడు మనం బలహీనతలో ఉన్నాము. అక్కడి నుంచి ప్రభు మనల్ని ప్రత్యేకపరిచి, ఒక్క మాటలో చెప్పాలంటే లోకములో నుంచి ప్రత్యేకపరిచి ముందు నిన్ను పరిశుద్ధునిగా చేసి ఆ తరువాత నిన్ను సంఘంలో పెట్టాడు. ఆ కారుని నేను ఇప్పుడు అమ్మాలనుకున్నాను, దాన్ని సెకండ్ హ్యాండ్స్ ఆమె షోరూంకి ఇవ్వాలనుకున్నాను, నేరుగా అలాగే ఇచ్చేస్తానా? అలాగే ఇచ్చేసి దాన్ని ఎవరు కొనరు. కాబట్టి నేను చేస్తానంటే దాన్ని నీట్గా క్లీన్ చేస్తాను, నీట్గా క్లీన్ చేసి దానికి పైన ఏదైనా పూసి తలకలా మెరిసేటట్లు చేసి అప్పుడు తీసుకుని వెళ్ళి షోరూమ్లో పెడతాను. ఈవెన్ ఎవరికైనా వ్యక్తికి నేను అమ్మాలనుకున్నా కానీ దాన్ని అలాగే చూపించాను, దాన్ని నీట్గా శుభ్రం చేసి పై పైన అన్ని కూడా నీట్గా క్లియర్ చేసి ఆ తర్వాత అక్కడ పెట్టగానే బయట నుంచి వచ్చి చూసిన వాళ్ళు అబ్బా అని చెప్పి అనాలి, అలా చేస్తాను. సో క్రీస్తునందు ప్రేమ దేవుళ్ళారా, లోకంలో ఉన్నటువంటి మనల్ని, పాపంలో ఉన్నటువంటి మనల్ని, చీకటిలో ఉన్నటువంటి మనల్ని క్రీస్తు సంఘములోనికి తీసుకుని రాకమునుపు కడిగి పరిశుద్ధపరిచి ఆ తర్వాత తీసుకొని వచ్చి ఉదక స్నానం చేసి హిమము కంటే మనల్ని తెల్లగా చేసి తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? అలాగే ఉండాలి కదా. కానీ ఈరోజు మనం అలా లేమే, సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా అలా లేమే. సంఘంలో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులని పౌలు మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం మాట్లాడుతుంది. కానీ మనం సంఘంలోని సంవత్సరాల తరబడి ఉంటున్నాం, సహవాసంలోనే సంవత్సరాల తరబడి ఉంటున్నాం, వాక్య ధ్యానంలో సంవత్సరాల తరబడి ఉంటున్నాం, కానీ పరిశుద్ధులుగా మాత్రం మనం ఉండడం లేదు. ఎందుకు? క్షమించండి, ఉదాహరణ ఉపయోగిస్తున్నాను. పందినంట దాన్ని శుభ్రపరిచి దానికి మంచి బట్టలేసి దానికి సెంటు కొట్టి ఏసీ గదిలో ఉంచితే అది అటు ఇటు తిరుగుతూ గందరగోళం చేస్తుందంట, అసలు నిద్ర పట్టదంట దానికి, నువ్వేం పెట్టినా తినదట. కానీ అదే పందిని తీసుకొని వచ్చి మరలా బురదలో కూర్చోబెడితే అప్పుడు అది చక్కగా నాట్యం చేస్తూ అందులో మునిగి తేలుతుందంట. క్రీస్తునందుకు ఏమి వెళ్ళారా, పందిని మనం బురదలో నుంచి తీసుకొని వచ్చి ఎంత స్నానం చేయించి ఎంత శుభ్రం చేయించి ఎంత సెంటు కొట్టి ఎన్ని మంచి వస్త్రాలు తొడిగించినా గాని ప్రయోజనం ఉండదు, దాని బుద్ధి అంతే. ఈరోజు సంఘములోనికి సహవాసములోనికి వచ్చినటువంటి వారి బుద్ధి కూడా అలాగే ఉంటుంది. ఇంతకుముందు వారం రోజులు వాక్యమైన వారానికి ఒకసారి వాక్యమైన వాళ్ళం, ఇప్పుడు ప్రశాంతంగా రోజుకు ఒకసారి వాక్యం వింటున్నాం. రోజుకు ఒకసారి కాదు, 3 సార్లు వాక్యం వింటున్నాం, 4 సార్లు వాక్యం వింటున్నాం. సో ఎంత ఎక్కువగా నువ్వు వాక్యం వింటే అంత ఎక్కువగా నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి నువ్వు జవాబుదారుడు అన్న సంగతిని మరిచిపోవద్దు. నీకు ఎంత అధికముగా ఇవ్వబడితే అంత అధికముగా నువ్వు జవాబుదారివి. అబ్బా నాకు 3 పూట్ల దేవుని వాక్యం సమృద్ధిగా దొరుకుతుంది అని సమర్పడిపోతే సరిపోదు. ఎందుకనంటే నీకు ఎంత సమృద్ధిగా అందించబడుతుందో అంత సమృద్ధిగా దానికి నువ్వు జవాబుదారుడివి. నీకు 10 రూపాయలు అప్పగిస్తే 10 రూపాయలకు నువ్వు జవాబుదారుడివి. 1 లక్ష రూపాయలు నీ చేతికి అందిస్తే 1 లక్ష రూపాయలను బట్టి నువ్వు సంకలు గుద్దుకోవడానికి లేదు, ఎందుకంటే 1 లక్ష రూపాయలకు నువ్వు జవాబుదారివి. యువర్ అకౌంటబుల్ ఫర్ దాట్. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను పరిశుద్ధుడిగా తీర్చి పరిశుద్ధుడిగా నేను సంఘంలో చేర్చిన తర్వాత ఆ పరిశుద్ధతకు నువ్వు జవాబుదారుడివి, అది మరిచిపోవద్దు. కానీ ఆ పరిశుద్ధత విషయంలో ఇప్పుడు నీ జవాబుదారితనాన్ని నువ్వు రుజువు చేసుకోవాల్సి వస్తే ప్రభు ఎదుట ఎలా నిలబడతావు, ప్రభు ఎదుట ఏమని చెప్తావు, ప్రభు ఎదుట నిన్ను ఏ విధముగా ప్రత్యక్షపరచుకుంటావు. ఉదయకాల సమయంలో మనం ముగించుకోవడానికి మునుపు ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా, ప్రభు నిన్ను ఎలా తయారు చేశాడో, ఎలా సంఘములను తీసుకొని వచ్చాడో అలాగే ఉన్నావా, కుమ్మరివాడు పాత్రను ఏ రీతిగా తయారు చేశాడో అది ఆ రీతిగా ఉన్నప్పుడే దానికి విలువ. అది ఆ రూపాన్ని కోల్పోతే దానికి విలువ ఉండదు. మనం షాప్కి వెళ్ళాం కుర్జీలు కొనడానికి, అది తయారు చేసిన వాడు ఎలా ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటే కొనుక్కుంటాం. అంతేగాని వాడు దాన్ని బయటికి డెమోకు పెట్టి అది ఎండకి ఎండి వానకు తడిచి అది బాగా ఇదైపోతే దానిలో మనం కొనుక్కుంటామండి, కొనం. అది కేవలం డెమోకే కొనుకొస్తుంది, అది ఏ ఒక్కరికి ఉపయోగపడదు. సో నువ్వు 10 మందికి ఉపయోగపడాలంటే, నువ్వు ఆశీర్వాదకరముగా ఉండాలంటే, నువ్వు దీవెనకరముగా ఉండాలంటే ప్రభువు నిన్ను పరిశుద్ధపరిచాడని, తన రక్తము చేత నీకు ఉదక స్నానం చేయించాడని, హిమము కంటే తెల్లగా చేశాడని, ఆ తరువాత నిన్ను తీసుకొని వచ్చి సంఘములో ఒక సభ్యుడిగా ఒక సభ్యురాలుగా కూర్చోపెట్టాడని, ఆ తరువాత నిన్ను ఒక సంస్థలో కానీ లేకపోతే ఇంకొక ఆర్గనైజేషన్ లో కానీ ఆయన తీసుకొచ్చి నిన్ను కూర్చోపెట్టాడన్న సంగతిని మరిచిపోవద్దు. నువ్వు చేస్తున్నావు చాలా ముఖ్యమైన పని, ముఖ్యమే, మంచిదే, సంతోషమే. చివరికి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తున్న పరిచర్య కంటే నీ జీవితము మరి ఎక్కువ ప్రాముఖ్యము. నువ్వు చేస్తున్న పరిచర్య కంటే, నువ్వు చేస్తున్న వేగవంతమైన పని కంటే, బహుశా నీకు 2 చేతులు ఉన్నప్పటికీ 4 చేతులతో పని చేస్తున్నట్లుగా నువ్వు విస్తరించి పని చేస్తున్నప్పటికీ, బహుశా నీ కుటుంబ సభ్యులు అయ్యా నీ సమయం అంతటిని పరిచర్య కోసమే కొంచెం వెచ్చించేసావయ్యా అని అన్నప్పటికీ, అంతగా నువ్వు వెచ్చించినప్పటికీ నీ వ్యక్తిగత జీవితము క్రీస్తుని ఎలా తయారు చేసి సంఘంలో సహవాసంలో ఉంచాడో అలా నువ్వు ఉండకపోతే దాన్ని బట్టి నువ్వు దేవునికి జవాబుదారుడవి. కొరింది సంఘము ఆ స్థితిని కోల్పోయింది, బట్ అయినప్పటికీ పౌలు కొరిందిలోనున్నటువంటి అకయాలలోనున్నటువంటి పరిశుద్ధులందరికీ అంటే జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు పరిశుద్ధపరచబడిన వారు మరిచిపోవద్దు, మీరు పరిశుద్ధపరచబడిన వారు మరిచిపోవద్దు అని జ్ఞాపకం చేస్తున్నాడు. తీసినందుకు నేను దేవుని బిడ్డ ఇక్కడతో నేను ముగిస్తున్నాను. ఇక నెక్స్ట్ నుంచి మనము 3వ వచనం నుంచి రెగ్యులర్ గా కొరింది సంఘానికి రాసిన 2వ పత్రిక మీద మనం ధ్యానం చేస్తూ అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకళ్ళు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి ఈ సమయాన్ని నేను అధ్యక్ష వారికి అప్పగిస్తూ ఉన్నాను.